నవలా మంజరి మొదటి భాగం శ్రవణ పుస్తకం ప్రజాహృదయరాణి డయానా రచన మాలతీ చందూర్. దుఃఖం వేరు విచారం వేరు అన్నది ఈ మధ్య టీవీ చూసిన వారందరికీ అర్థమై ఉంటుంది. ప్రిన్సెస్ డయానా హఠాత్ మరణానికి ప్రపంచం యావత్తూ దిగ్భ్రాంతి చెందడమే కాదు, దుఃఖంతో కోట్లాది ప్రజలు తల్లడిల్లిపోయారు. మదర్ థెరీసా చనిపోయిన వార్త విని ప్రపంచంలో కోట్లాది మంది విచారసాగరంలో మునిగిపోయారు. డయానా శవపేటికని తీసుకెళ్తుంటే బ్రిటిష్ ప్రజల్లో దుఃఖం కడుపులోంచి తన్నుకొస్తుంటే దాన్ని ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించడం టీవీ సెట్ల ముందు కూర్చున్నవారు చూసే ఉంటారు. అతి చిన్న ప్రాయంలో అందమైన యువరాణి జీవితంలో భర్త నిరాదరణకి అత్తవారింట నిర్లక్ష్యానికి గురై పిల్లల కోసమే బ్రిటన్లో జీవిస్తూ రాచరికపు శుష్కలాంఛనాల మధ్య నలిగి నుజ్జైపోయి అపవాదులకి భర్త నుంచి విడాకులు పొంది రాచరికపు గుర్తింపు కోల్పోయి బ్రిటిష్ సామ్రాజ్యపు రాణిగా కాక మానవ స్పందనతో సామాన్య ప్రజల హృదయరాజ్ఞిగా నిలిచిపోయిన డయానా మరణించినప్పుడు బ్రిటిష్ ప్రజలు శోకార్తులైపోయారు. తమ మనోభావాలని ఉద్రేకాలని బహిర్గతం చేయని చేయలేని బ్రిటిష్ జాతివారి సహజగుణమైన సంయమనం మర్చిపోయి బిడ్డని కోల్పోయిన తల్లిదండ్రుల్లా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. పూలగుత్తులతో కన్నీటి బొట్లతో హృదయ వేదనతో డయానాకి సుమారు 10 లక్షల మంది బ్రిటిష్ పౌరులు బాష్పాంజలి సమర్పించారు. బ్రిటిష్ వారు ఇంతటి ఉద్రేకాన్ని మానసిక వేదనని ప్రకటించడం ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగలేదు. కనీ వినీ ఎరుగని ఇంతటి కన్నీటి నివాళి అందుకున్న డయానా జీవిత చరిత్రను పరిచయం చేస్తున్నాను. కరుణామూర్తి, నిరాశ్రయులకి, అనాథలకి, రోగులకి, వ్యాధిగ్రస్తులకి, దరిద్ర నారాయణులకి తల్లై దీనజనుల సేవలోనే భగవంతుడున్నాడని నిరూపిస్తూ ప్రపంచ ప్రజానీకానికి మాతృమూర్తి అనిపించుకున్న మదర్ థెరీసా చనిపోయినప్పుడు యావత్ ప్రపంచం విచారంలో మునిగిపోయింది. పండి మగ్గిన ఒక ఫలం, ఒక పండుటాకు రాలిపోయింది. అలా రాలిపోవడంలో ఒక క్రమత, ఒక ఫలవంతమైన జీవనయాత్ర ఇమిడి ఉన్నాయనేటటువంటి పరమసత్యాన్ని గ్రహించి ఆమె మరణాన్ని సహజ మరణంగా స్వీకరించారు. అందులో ఉవ్వెత్తున లేచే కెరటం వంటి దుఃఖంగాని కోపంగాని ఉద్రేకంగాని లేవు. ఒక సహజమైన ముగింపుని గ్రహించిన సమన్వయత ఉంది. అందుకే మదర్ థెరీసా మరణాన్ని గాఢ విషాదంగా విచారంగా భావించగలిగారు. డయానా మరణంలో వేగం, పోరాటం, పారిపోవాలన్న ఆతృత అన్నిటికీ మించి తనను తాను తెలుసుకుంటూ తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోబోతున్న తరుణంలో 35 ఏళ్ల వనిత కార్ యాక్సిడెంట్లో చిన్నాభిన్నమై బలవన్మరణం పొందడం తట్టుకోలేని కష్టమనిపించింది. అందుకనే ఆమె మరణవార్త విని దుఃఖసాగరంలో శోకసముద్రంలో మునిగిపోయారు బ్రిటిష్ పౌరులు. డయానా జీవితం. వైవాహిక జీవితంలో ఆమె సల్పిన పోరాటం, ఆఖరున ఆమె తనకు తానుగా ఏర్పరచుకున్న వ్యక్తిత్వం, ఆ పైన దుర్ఘటనలో మరణం, ఇవన్నీ స్త్రీలను ఎక్కువగా కదిలించాయి. ప్రపంచం మొత్తం మీద డయానాకి గల సానుభూతి పరులు ఆమె మరణానికి అధికంగా స్పందించిన వారు స్త్రీలే. దీనికి కారణమేమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ప్రతి స్త్రీకి వయస్సుతో సంబంధం లేకుండా డయానా సల్పిన జీవన పోరాటంలో ఆమె కష్టసుఖాల్లో తమ జీవిత ప్రతిబింబం వంటిది కనిపిస్తూ ఉంది. ప్రతి స్త్రీకి వయస్సుతో సంబంధం లేకుండా డయానా సల్పిన జీవన పోరాటంలో ఆమె కష్టసుఖాల్లో తమ జీవిత ప్రతిబింబం వంటిది కనిపిస్తుంది. పెళ్ళయ్యాక కరిగిపోయే వైవాహిక కలలు, భర్త నిరాదరణ, అత్తవారింట్లో కానరాని కోడంటికం, విడాకులు, పిల్లలపై మక్కువ, అపవాదులు, ఒంటరితనం, ఈ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు. వీటిని రాజవంశానికి చెంది కాబోయే బ్రిటిష్ చక్రవర్తికి భార్య, సింహాసనానికి వారసుడైన యువరాజుకి తల్లి అయిన ఈ యువతిలో చూశారు. అందుకే సామాన్య ప్రజానీకానికి ఈ రాణి రాజ్యానికి రాణిగా కంటే తమ హృదయాలను చూరగొన్న రాణయింది. అటువంటి ప్రజాహృదయరాణి జీవితాన్ని గురించి పత్రికల్లో చాలామంది చదివి ఉంటారు. అయితే అవి ముక్కలు ముక్కలుగా ఉండి ఒక పరిపూర్ణత లేకపోవడం చేత డయానా జీవితాన్ని పరిచయం చేద్దామనుకున్నాను. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర చదివినప్పుడు రాజకుటుంబాలు సంప్రదాయపు రక్కసి కోరల్లో ఎంత లోతుగా పటిష్టంగా కూరుకుపోయింది అర్థమవుతుంది. క్వీన్ విక్టోరియా వివాహం చేసుకున్న ప్రిన్స్ ఆల్బర్ట్ జర్మన్ దేశస్థుడు. ఆయనకి ఇంగ్లీష్ ముక్కరాదు. ఆడపిల్లని అత్తవారింటికి పంపినట్లు ఆల్బర్ట్నే లండన్కి పంపి అక్కడ క్వీన్ విక్టోరియాకిచ్చి పెళ్లి చేశారు. ఆయన మితభాషి. స్వదేశం మీద బెంగ, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం, భార్యగారి భల్లూకపు ప్రేమ, వీటితో ఆల్బర్ట్ స్వదేశం మీద బెంగ పెట్టుకుని ప్రాణాలు విడిచాడు అంటారు. పెళ్లి చేసుకుని బ్రిటన్కి వచ్చాక ఆయన ఒక్కసారి కూడా స్వదేశం వెళ్లలేదు. వెళ్లలేదు అనేకంటే క్వీన్ విక్టోరియా వెళ్లనివ్వలేదు అనటం సబబు. ఇప్పటి క్వీన్ ఎలిజబెత్ పెత్తండ్రి విడాకులు పొందిన అమెరికన్ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు బ్రిటిష్ ప్రజలు సంప్రదాయాన్ని తోసిపుచ్చడానికి ఒప్పుకోలేదు. చివరికి ఎడ్వర్డ్ సింహాసనాన్ని, రాజ్యాధికారాన్ని త్యజించి మిసెస్ స్పెన్సర్స్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్యాధికారం ఇప్పటి రాణి ఎలిజబెత్ తండ్రికి సంక్రమించింది. ఆయన 2వ ప్రపంచ సంగ్రామం తర్వాత చనిపోవడంతో మగపిల్లలు లేనందున రాజ్యాధికారం క్వీన్ ఎలిజబెత్కి సంక్రమించింది. ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్కి కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ రాదట. జర్మనీలో పుట్టిన గ్రీకు రాజవంశస్థుడు, పూటకి ఠికానా లేనివాడుట. కేవలం రాజవంశానికి చెందినవాడని, కల్తీ లేని రాజరక్తం అతనిలో పారుతున్నదని, ఆ అర్హత వల్లనే క్వీన్ ఎలిజబెత్కి భర్తయ్యాడు. ఈ ఫిలిప్కి 2 ముఖాలున్నాయంటుంటారు. దేశ విదేశ పర్యటనలు, రాజలాంఛనాలు, పబ్లిక్ ఫంక్షన్సు, అప్పుడు రాణి పక్కన నవ్వుముఖంతో గంభీరంగా కనిపించే ఈ రాణి భర్తగారు వ్యక్తిగతంగా చాలా చపల చిత్తుడు. ఆడపిల్లల వెంట పరిగెడతాడని అంటారు. అయినా రాణిగాని రాజకుటుంబం గాని ఆ విషయం తెలియనట్లు, అటువంటి పొరపచ్చాలు లేనట్లు ప్రవర్తిస్తుంటారు. అది రాజవంశీకుల గుంభనకి ప్రత్యక్ష నిదర్శనం. అటువంటి రాజకుటుంబంలో పుట్టిన చార్లెస్కి డయానాకి పెళ్లయింది. డయానా తల్లిదండ్రులు విడిపోయి విడాకులు పొందారు. తల్లి తండ్రి విడివిడిగా 2వ పెళ్లి చేసుకున్నారు. డయానా కుటుంబం కూడా రాజవంశానికి చెందినవారు, రాణికి దూరపు బంధువులు. అసలు రాజకుటుంబంలో విడాకులకి శ్రీకారం చుట్టింది డయానా తల్లిదండ్రులే. డయానాకి 2 అక్కలు 1 తమ్ముడు. సువిశాలమైన రాజభవనం, నౌకర్లు, చాకర్లు, గుర్రపు స్వారీలు, పచ్చిక బయళ్ళు, ఇవి కొత్త కాదు. రాణి ఎలిజబెత్కి 3 పిల్లలు. 1 ఆడపిల్ల, పెద్ద కొడుకు చార్లెస్, ఉత్తరోత్తర రాజు కావలసినవాడు, సింహాసనానికి వారసుడు. చార్లెస్కి తండ్రంటే భయం. రాజప్రాసాద కట్టడుల మధ్య కాబోయే చక్రవర్తి అని క్షణక్షణం గుర్తుచేసే పరివారం. సహజంగా బిడియస్తుడు. అన్నిటికీ మించి చార్లెస్లో కూడా బొమ్మ, బురుసు వంటి 2 ముఖాల వైఖరి. 30 ఏళ్లొచ్చి ఇంకా పెళ్లి కాకపోతే రాజవంశానికి ముప్పు వాటిల్లుతుందని చార్లెస్కి తగిన ఆడపిల్లల వేట ఆరంభమైంది. జమీందారీ వంశానికి, రాజవంశానికి దగ్గరైన పిల్లలు, మంచి ప్రవర్తన అంటే మగపిల్లలతో తిరగని వాళ్లు, ప్రేమలు గీమలు లేని చక్కని ఆడపిల్లల వేటలో పడ్డారు. ముఖ్యంగా చార్లెస్కి కాబోయే భార్య కన్యగా ఉండాలి అన్న నిబంధన. ఈ నవీన కాలంలో అటువంటి పిల్ల తటస్థపడటం, అందున బ్రిటన్ లాంటి ఆధునిక సమాజంలో డేటింగు, లవ్ అఫైర్స్ లేని ఆడపిల్లలు దొరకడం మాటలతో పనికాదు. అటువంటి లక్షణాలు గల డయానా రాజవంశీకులకి దగ్గర చుట్టం. బకింగ్హామ్ ప్యాలెస్ వరండాల్లో చిన్నప్పటి నుంచి పరుగులు పెట్టిన డయానా ఆమె కన్య అని తగు నిర్ణయం జరిగాక చార్లెస్కి దగ్గరగా రానిచ్చి, కలిసి తిరగనిచ్చి పెళ్లిదాకా వెళ్లనిచ్చారు. చార్లెస్ డయానాలకి 1981 జూలై 29వ తారీఖున పెళ్లి జరిగింది. ఈ పెళ్లితో డయానా కాబోయే బ్రిటిష్ చక్రవర్తికి రాణయింది. వీరి పెళ్లి ఇంచుమించు సిండ్రిల్లా కథలాగానే ప్రిన్స్ చార్లెస్ దృష్టి ఆమెపై పడటం, 6 నెలల్లో పెళ్లి జరగడం సంభవించాయి. అప్పటికే ప్రిన్స్ చార్లెస్కి 34 ఏళ్లు. చాలామంది అమ్మాయిలతో ఎఫైర్సు, ప్రేమలు క్లుప్తంగా మాట్లాడుతూ, ఒంటరితనంతో బాధపడుతూ, ఆలోచనా భారంతో ఉండేవాడు. చార్లెస్ను చూస్తే డయానాకి ఒక రకమైన సానుభూతి, ఆకర్షణ. రాజకుటుంబంలోకి చొచ్చుకుపోవాలనే కోరిక, ముందు ముందు రాణి కాగలనన్న ప్రలోభం. అన్నిటికంటే ఆకర్షణతో పాటు చార్లెస్ పట్ల ఒక రకమైన ఆరాధనాభావం డయానాని పెళ్లికి ప్రోత్సహించాయి. అప్పటికే చార్లెస్ కెమిల్లా పార్కర్ అన్న వివాహిత యువతి నుంచి ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాడు. కెమిల్లా ఆకర్షణలో తలమునకలై ఉన్నాడు. ఈ విషయం రాణికి, ఆమె భర్త ఫిలిప్కి తెలుసు. కానీ తెలియనట్లు పైకి నటిస్తూ, యువరాజు పెళ్లి చేసుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే రాజ్యానికి వారసుడుండడు అన్న భయంతో, వయసులో ఉన్న ఈ ఇద్దరికి 14 ఏళ్లు తేడా ఉన్నా ఈ వివాహానికి రాజకుటుంబీకులు ఆమోదముద్ర వేశారు, ప్రోత్సాహమిచ్చారు. ప్రతి యువతి కలలు కన్నట్లే డయానా స్పెన్సర్స్ కూడా చార్లెస్ తనని మనసారా ప్రేమించాడని, రాజకుటుంబం తనని కొత్త పెళ్లి కూతురులా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తమ కుటుంబంలో కలుపుకుంటారని కలలుకంది. రాచరికపు హోదాలు, లాంఛనాలు, మర్యాదలు తరతరాలుగా జీర్ణించుకుపోయిన సంప్రదాయపు కట్టుబాట్లలో తప్ప మామూలు మనుషుల్లాగా తన అత్తవారు ప్రవర్తించట్లేదన్నది డయానాకి పెళ్లికి ముందు రాత్రే స్పష్టమైంది. పెళ్లి నిశ్చయమైందని రాజకుటుంబీకులు ప్రకటించిన మరుక్షణం నుంచి డయానా ప్రతి కదలికని, ప్రతి మాటని, చిరునవ్వుని, ప్రతి చర్యని, చేష్టని పత్రికల వారు, ఫోటోగ్రాఫర్లు వెర్రెత్తినట్లు ప్రకటించి వార్తలు ప్రచురించినప్పుడు 20 ఏళ్ల డయానాకి కించిత్ గర్వం కలుగుతుంది. ఆ గర్వం పెళ్లికి ముందు రోజు రాజభవనంలో అడుగుపెట్టిన మరుక్షణంలో ఆవిర్లాగా మాయమైపోతుంది. రాజభవనంలోకి అడుగుపెట్టిన కాబోయే కోడల్ని రాణి ఎలిజబెత్ 2 చేతులతో ఆహ్వానించి గుండెలకు హత్తుకోలేదు సరికదా. ఆమెకి రాజబంధువు చేత ఒక చిన్న ఉత్తరం పంపి డయానాకై కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకోమంటుంది. ఆఖరికి చార్లెస్ కూడా కంటికి కనిపించడు. న్యూస్ పేపర్లు మటుకు డయానాని రాణిగారు 2 చేతులతో ఆహ్వానించి అక్కున చేర్చుకుందని తాటికాయంత అక్షరాలతో వేస్తారు. వాస్తవాలకి, పేపర్లోని వార్తలకి మధ్య ఎంత దూరం ఉంటుందో డయానాకి బోధపడుతూ వస్తుంది. డయానా చార్లెస్ల హనీమూన్లో కూడా ఆమెకి భంగపాటు కలుగుతుంది. భర్త డైరీలోంచి అతని పూర్వపు ప్రేయసి కెమిల్లా ఫోటో కింద పడేసరికి ఆమె హతాశురాలవుతుంది. ఈ భర్తని తన వాడిగా ఎలా చేసుకోవాలి? అతనితో ఎలా ప్రవర్తించి తన దారికి తెచ్చుకోవాలి? తనతనికి సరైన జోడీ కాదా? భర్త పట్ల భయం. బ్రిటిష్ రాణైన అత్తగారు, ఆమె తల్లి క్వీన్ మదర్, వీరి సమక్షంలో తానేదో తక్కువ దాన్నన్న ఆత్మన్యూనతా భావంతో పిరికితనంతో భయపడుతోంది. రాజమర్యాదల పట్ల సంప్రదాయపు సంకెళ్ల మధ్య బంగారు పంజరంలోని చిలకల ఫోటోగ్రాఫర్లకి బయట ఫంక్షన్లోనూ అన్యోన్య దంపతుల వలె చిరునవ్వులు చిందిస్తూ అందమైన బొమ్మలా ప్రవర్తించడం అలవాటు చేసుకుంది. ప్రపంచానికి తమ గొప్పతనాన్ని, ప్రత్యేకతని, యువరాజుతో అన్యోన్య దాంపత్యాన్ని బయటికి ప్రకటించుకోవాలే తప్ప లోపలి లొసుగులు బయటపడనివ్వకూడదు. డయానా ఎంత ఒంటరితనంతో బాధపడుతోందో, చార్లెస్ తన కొత్త భార్య పట్ల ఎంత ఉదాసీనంగా ప్రవర్తిస్తాడో రాజకుటుంబీకులు పట్టించుకోరు. డయానా దిగుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. అసలు బ్రిటిష్ రాజకుటుంబీకులు అనగా లోపరహితులు. వారిలోని పొరపాట్లెంచడానికి మానవ మాత్రులకు అర్హతగాని హక్కుగాని లేవు. రాజకుటుంబం అంటే దేవలోకం నుంచి ఊడిపడిన దేవతల వంటివారు. దేవునితో సమానమైన వారమన్నట్లుగా వారు ప్రవర్తించడం డయానాకి మొదట్లో విచిత్రంగా అనిపించేది. రాను అది వారి సంకుచిత దృష్టికి నిదర్శనం అని కూడా తోచేది. కొత్త భార్య డయానాని ఒంటరిగా వదిలేసి తన ప్రియురాలు కెమెల్లాతో ప్రిన్స్ చార్లెస్ గడుపుతూ ఉంటే రాణి కానీ, రాణి భర్త ఫిలిప్ కానీ, ఆఖరికి పెద్దావిడ క్వీన్ మదర్ గాని ఏమీ జరగనట్లు, ఎరగనట్లు ఊరుకుంటూ ఉండేవారు. బికినీతో, అంటే బాతింగ్ డ్రెస్లో డయానా ఫోటో పత్రికల కవర్ పేజీ మీద ప్రచురించబడినప్పుడు రాజకుటుంబీకులు కొంపలంటుకుపోయినట్లు, తమ ప్రతిష్టా గౌరవం మంట కలిసిపోయినట్లు నానా గొడవ చేసి డయానా ఎప్పుడూ జాగ్రత్తగా ఒంటి నిండా బట్టలు వేసుకుని ఉండాలని తీర్మానిస్తారు. ప్రిన్స్ చార్లెస్ తన భార్య ఆ డ్రెస్లో అందంగా, ఆకర్షణీయంగా ఉంది అన్నది వదిలేసి తమ గౌరవం మంట కలిపేస్తున్నదని చికాకు పడతాడు. పరిస్థితులు ఇలా ఉండగా డయానాకి నెల తప్పుతుంది. వేవిళ్ళు, అతి నీరసం, ఏమీ తినలేకపోయేది. ఆమె గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు సరికదా, పుట్టింటికి కూడా పంపరు. మామూలు సగటు మగవాణ్ణి చేసుకునుంటే తను ఇంతటి దయనీయ స్థితిలో ఇరుక్కునుండేదాన్ని కాదు అని కుమిలిపోతుంది. డయానాకి కాన్పవుతుంది. మగపిల్లవాడు పుడతాడు. బ్రిటిష్ సింహాసనానికి 3వ తరం వారసుడు విలియం పుట్టాడని ఇంటా బయట ఉత్సవాలు, పత్రికల్లో ఫోటోలు. ఈ హడావిడి తప్ప డయానా పరిస్థితి మెరుగవదు. పిల్లవాడు కలిగాడు కాబట్టి తమ దాంపత్యం మెరుగవుతుంది అనుకున్న డయానా ఆశలు అడియాసలవుతాయి. అన్నీ పగటికల్లవుతాయి. ఫోటోల్లో, ఉత్సవాల్లో భార్య పక్కన నుల్చుని నవ్వుముఖంతో కనిపించాడే తప్ప చార్లెస్ ప్రవర్తన మళ్లీ మామూలే. డయానా ఎంత గొడవ చేసినా అతను మాత్రం కెమిల్లాని తరచూ కలుసుకుంటూనే ఉన్నాడు. ఆమె ఇచ్చిన ప్రజెంట్లని బాహాటంగా, గొప్పగా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భర్త ప్రవర్తన పట్ల అసంతృప్తి, వేదన మర్చిపోవడానికి డయానా యోగాసనాలు వేస్తూ, సాముద్రికుల సలహాలు తీసుకుంటూ, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మనసును సమాధాన పెట్టుకోవాలని చూస్తుంది. ఆ దంపతులు మరీ వీధిన పడి అల్లరవ్వకుండా క్వీన్ మధ్య యువరాజు దంపతుల్ని ప్రారంభోత్సవాలకి, విదేశాలకి పంపడం, సేవా కార్యక్రమాల్లో ఇద్దరూ పాల్గొనటం ఇత్యాది ఏర్పాట్లు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో కూడా డయానా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ మాట్లాడటం చార్లెస్ సహించలేకపోయేవాడు. ఆమెకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారన్న అభిప్రాయంతో చికాకు పడేవాడు అతను మితభాషి. తరతరాలుగా అతనిలో జీర్ణించుకుపోయిన రాజరికపు టీవీ దర్జా చార్లెస్ని సామాన్య ప్రజలకి దూరంగా ఉంచేది. అయితే డయానాకి మొదట్నుంచి నలుగురితో కలిసిపోయే స్వభావం. సోషల్ ఫంక్షన్స్లో ముఖ్యంగా చారిటీ షోలు, సాంఘిక సేవా సంస్థలు, విదేశయానాలు అలాంటి సందర్భాల్లో ఆమె గురించిన వార్తలు, ఫోటోలు చార్లెస్ గురించి కంటే అధిక సంఖ్యలో రావటం, అతనికంటే ఆమెకి ఎక్కువ ప్రజాదరణ, ప్రజాభిమానం లభించడం ఇలాంటివి యువరాజు చార్లెస్ సహించలేకపోయేవాడు. ఇద్దర్లో ఎవరెక్కువ అన్న విషయంపై భార్యాభర్తల్లో వాగ్వివాదాలు, కీచులాట్లు వస్తుండేవి. తన భార్యకి తనకంటే ఎక్కువ ప్రజాదరణ ఉందనే భావం చార్లెస్లో బలపడిపోయి క్షణక్షణం తన ఆధిక్యతను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు భార్యని అవమానిస్తూ, చిన్నచూపు చూస్తూ, పబ్లిక్లో మటుకు అన్యోన్య దంపతుల్లా ఆమె భుజం మీద చెయ్యి వేసి ఫోటోలకి ఫోజులిచ్చేవాడు. డయానాకి మొదట్నుంచి దీనుల పట్ల, కష్టాల్లో ఉన్నవారి పట్ల సానుభూతి, ఆర్ద్రత ఉండేవి. హాస్పిటల్లో ఒక రోగికి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి అనునయ వాక్యాలు, ఓదార్పుతో ఒక ఉత్తరం రాస్తే అటువంటి ఉత్తరాలు ప్యాలెస్ నుంచి బయటికి వెళ్లకుండా ఆపేవాడు. తామిద్దరూ అని గ్రీటింగ్స్ పంపితే అది చింపేసి ఆ గ్రీటింగ్స్ ప్రిన్స్ చార్లెస్ నుంచి వచ్చినట్టు మటికే పంపేవాడు. రోగిని ముట్టుకున్నా, సముదాయిస్తూ పక్కన కూర్చున్నా చార్లెస్ ఇష్టపడేవాడు కాదు. రోగిని అనునయించి తన చేతి స్పర్శతో అతనికి ధైర్యం చెప్పడం డయానాకి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణం. రాజకుటుంబంలో పుట్టి కట్టుబాట్ల మధ్య పెరిగిన చార్లెస్కి మనస్ఫూర్తిగా ఓదార్చడం, ధైర్యం చెప్పడం అసలు చేతకాదు. అదతను అలవర్చుకోనూ లేదు. ఆ దంపతుల స్వభావంలో గల తేడా వల్ల చార్లెస్కి ఎవరూ దగ్గరకు రాలేకపోయేవారు. డయానాకందరూ ఆప్తులయ్యారు, అవ్వగలిగారు. ఈ వ్యత్యాసం కూడా వారి దాంపత్యంలో ఘర్షణం లేవనెత్తింది. డయానా రెండవసారి గర్భవతయింది. ఈసారి ఆమె మొదటిసారంత పిరికి కాలేదు. ఒక మొండితనం, తనని తాను ఓదార్చుకోగల మానసిక స్థైర్యము వచ్చాయి. అయితే ఈ కాన్పులో కొత్త సమస్యలు ఎదురయ్యాయి. నాగరికులము, ఆధునికులము అనుకునే బ్రిటిష్ వారిలో కూడా, రాజవంశస్థుల్లో కూడా మూర్ఖత్వం ఉంది. చార్లెస్కి రెండో కాన్పుకి ఆడపిల్ల కావాలనుంది. ఆడపిల్లే కలగాలని అనేవాడు. రెండో కాన్పులో భార్యకి మళ్లీ మగపిల్లవాడే కలిగాడని విని హాస్పిటల్కి లాంఛనప్రాయంగా వెళ్లాడేగాని భార్యని పలకరించలేదు, పిల్లవాణ్ణి ముట్టుకోను కూడా లేదు. అప్పటికి వారికి పెళ్లై 10 ఏళ్లు కావస్తోంది. రెండో కాన్పు తర్వాత పెళ్లై 1 దశ గడిచినా భార్యాభర్తల మధ్య సామరస్యం కుదరలేదు. ఇద్దరివి వేరువేరు గదులు, కలిసి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా తగ్గిపోయింది. వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో ఉందని అక్కడక్కడా వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాదు, అప్పటిదాకా రాజకుటుంబంలో విడాకులు అమర్యాద, అప్రతిష్ట అన్న అభిప్రాయం కాస్త సడలిపోతూ ఉంది. క్వీన్ ఎలిజబెత్ చెల్లెలు మార్గరెట్ అప్పటికే విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రెండో కొడుకు ఆండ్రూస్ భార్య నుంచి విడాకులు పొందాడు. అయితే ఈ ఇద్దరూ రాజ్యాధికారానికి వచ్చే ప్రసక్తి లేదు. కానీ చార్లెస్ డయానాల విషయంలో విడాకులు కొన్ని సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. క్వీన్ మదర్, ఆమె ఇద్దరు ఆడపిల్లలు క్వీన్ ఎలిజబెత్, మార్గరెట్, ఈ ముగ్గురు పెట్టని కోటగోడల్లా ఒకరినొకరు పట్టుకుని కుటుంబ గౌరవం, ప్రతిష్ట, రాజ్యాధికారం, వారసత్వం అన్న ఇనపగోడలు తమ చుట్టూ నిర్మించుకుని బయట నుంచి చీమను కూడా రానివ్వరు. ఆ కుటుంబంలో ఏ ఒకరిని ఎవరేమన్నా అంటే మిగతా ఇద్దరు ఆ వ్యక్తిని బద్ధశత్రువులా చూస్తారు. చార్లెస్ ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా, భార్య ఉండి మరో పెళ్లైన స్త్రీతో ప్రేమాయణం సాగిస్తున్నా, ఎందరమ్మాయిలతో తిరిగినా అవి వాళ్లకు కనిపించవు, చెవులకు వినిపించవు. ఆ ముగ్గురి నుంచి వాళ్ళు స్త్రీలే అయినా కూడా తనకి ఎటువంటి సానుభూతి, సహాయము లభించదు అన్నది డయానాకి ఈ 10 ఏళ్ల కాలంలో అనుభవానికొచ్చింది. ఈ రాజరికపు దర్జా వెనుక రాజమర్యాదల కట్టడుల మధ్య తన అణగారిపోవలసిందేనా, లేక తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మామూలు స్త్రీలా బతకాలా అన్న క్రాస్ రాడ్స్ మధ్యకొచ్చేసింది డయానా. 12 ఏళ్ల వైవాహిక జీవితం నరకం. 2 పిల్లలకి తల్లి, బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించబోయే చక్రవర్తి భార్య, కాబోయే చక్రవర్తికి తల్లి, అంతే తప్ప తనేం కాదా. తను కేవలం బ్రిటిష్ సింహాసనానికి వారసులను కనిచ్చే మానవ యంత్రం తప్ప డయానాగా, వ్యక్తిగా తనకి విలువలేదా? బాధ్యతలకి వ్యక్తి స్వాతంత్రానికి మధ్య ఊగిసలాడిపోతూ ఉంది డయానా. భర్త నుంచి దూరంగా ఉండబోతున్నానని బాహాటంగా పత్రికలకి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో తన భర్తగారి ఇంట్లో పడిన బాధలు కూడా వెల్లడి చేసింది. స్నేహపాత్రురాలు, అందమైనది, దయార్ద్ర హృదయురాలు, భేదసాధలకి సాయం చేసే ప్రిన్సెస్ డయానా భర్త నుంచి విడిపోతున్నది అన్నది చదివి బ్రిటిష్ ప్రజ అంతా ఏకమై ముక్త కంఠంతో ప్రిన్స్ చార్లెస్ని తప్పుపట్టి డయానాపై సానుభూతి ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రజలు చార్లెస్ని తప్పుపట్టడంతో చార్లెస్ని సమర్థిస్తూ అతని వైపు నుంచి పుస్తకాలు రావడం ప్రారంభించాయి. అతను కూడా తన భార్యపై నిందలు వేస్తూ, నేరాలు మోపుతూ తనను తాను సమర్థించుకోవడం ప్రారంభించాడు. అసలు తండ్రి బలవంతం వల్లే తను డయానాని పెళ్లి చేసుకున్నానని, డయానాపై మొదటి నుంచి తనకి ప్రేమ కానీ ఇష్టం కానీ లేవని ప్రకటించాడు. ఈ దంపతులిద్దరూ దూరంగా ఉంటూ కూడా ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటూనే ఉన్నారు. పరస్పరం అభియోగాలు చేసుకుంటున్నారు. వీరు రాజీ పడే ప్రసక్తి లేదు. డయానా రాజభవనం వదిలి వచ్చి విడిగా ఫ్లాట్లో ఉంటోంది. మగపిల్లలిద్దరూ తండ్రి వద్దున్నారు. తల్లి దగ్గరికొచ్చి అప్పుడప్పుడు గడుపుతున్నారు. చట్టప్రకారం చార్లెస్ డయానాలు విడాకులు పొందొచ్చు. అయితే విడాకులు పుచ్చుకున్న చార్లెస్ సింహాసనాన్ని అధిరోహించచ్చా? ఇందుకు చర్చ అనుమతిస్తుందా? ప్రీవీ కౌన్సిలు, పార్లమెంట్ ఆమోదిస్తే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ వారసత్వం ప్రకారం విడాకులు పొందిన వ్యక్తి రాజ్యపాలనకి అర్హుడవుతాడా అన్న ప్రశ్న ప్రశ్నలాగానే ఉండిపోయింది. డయానా విడాకులు పొందొచ్చు. విడాకులు పొందిన వెనక కూడా ఆమెకు గల హక్కులు, బిరుదులు, రాజలాంఛనాలు ఉంటాయి. ఎటొచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆమె రాజమాత, క్వీన్ మదర్గా పొందగల హక్కులు, బిరుదులు, అధికారాలు కోల్పోతుంది. ఈ కారణాల వల్ల డయానా గ్రంథం వెలువడే నాటికి సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ఉందామె. రాజకుటుంబానికి దూరంగా లండన్లోనే సొంత ఫ్లాట్లో ఒంటరిగా జీవిస్తూ ఉంది. ఈ ఒంటరి జీవితం, కోల్పోయిన రాజమర్యాదలు, కొన్నాళ్లు నడిసముద్రంలో నావల అటూ ఇటూ కొట్టుకున్నా ఆ తర్వాత నెమ్మదిగా, ధైర్యంగా తనకంటూ ఒక జీవితం ఏర్పరచుకుంది. పూర్వపు స్నేహితులు, పరిచయాలు, సోషల్ లైఫ్ మళ్లీ ప్రారంభించింది. అన్నిటికంటే భేదసాధల సేవలో క్యాన్సర్ రోగుల, వికలాంగుల, కుష్ఠురోగుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల క్షేమ సమాచారం కనుక్కోవడం, ఇలా సమాజ సేవలో తలమునకలై సామాన్య ప్రజానీకపు హృదయంలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కంటే ఎక్కువ చోటు సంపాదించుకుంది. రాజకుటుంబం నుంచి బయటికొచ్చాక డయానా అనామకురాలిగా అయిపోయి ప్రజల దృష్టి నుంచి కనుమరుగవుతుంది అనుకున్న చార్లెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఆమె ఫోటో ముఖచిత్రం మీద ప్రచురించడానికి పత్రికలు పోటీ పడుతున్నాయి. డయానా ఏ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినా అన్ని పత్రికలు తాటికాయంత అక్షరాలతో ప్రముఖంగా వార్తలు ప్రచురించడం మొదలుపెట్టాయి. యువరాజు భార్యగా, ప్రిన్స్ డయానాగా భయపడుతూ ఆత్మన్యూనతా భావంతో గొంగళి పురుగులా ఉండలు చుట్టుకుపోయే డయానా రాజకుటుంబం నుంచి విముక్తి పొంది స్వతంత్రంగా బతకడంతో సీతాకోక చిలుకలా మారిపోయింది. అందం, సౌమ్యత, చిరునవ్వు, అందరినీ ఆదరంగా పలకరించే మాటతీరు, సమయస్ఫూర్తి. డయానా ఎక్కడికి వెళ్తే అక్కడికి రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, టీవీ కెమెరాలు వెంటుండేవి. ఇది ఒక రకంగా రాజకుటుంబానికి, ముఖ్యంగా చార్లెస్కి ఇబ్బందిగా తయారైంది. ఆమెపై బురద చల్లుతూ ఆమె విచ్చలవిడిగా తిరుగుతోందని వార్తలు గుప్పించడం ప్రారంభించారు. డయానా సమాజసేవ చేయటం లేదు. తద్వారా తన వ్యక్తిగతమైన గ్లామర్ని పెంచుకోవడానికి ఈ ఆసుపత్రులు, కుష్ఠరోగుల్ని దర్శిస్తోంది. డయానాకి బుర్రలేదు షోకులు చేసుకోవడం తప్ప. లోతైన ఆలోచనలు, స్పందన లేదంటూ చార్లెస్ తరపు నుంచి ప్రచారం ప్రారంభమైంది. సరిగ్గా ఆ టైంలో 1-2 ఏళ్లపాటు రాజభవనం గురించి కానీ, చార్లెస్ గురించి కానీ ఎటువంటి వివాదాల్లోకి తలదూర్చని డయానా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంది. 2 వారాల పాటు 2 గంటలు సాగిన ఈ ఇంటర్వ్యూని ప్రపంచ ప్రజలంతా చూశారు. సుమారు 10 కోట్లకు పైగా ఈ ప్రోగ్రామును చూసుంటారని అంచనా. ముఖ్యంగా బ్రిటన్లోని ప్రజానీకమంతా ఆ 2 వారాలు టీవీ సెట్ల ముందు నుంచి కదల్లేదట. ఆ ప్రోగ్రాంలో డయానా సామాన్య ప్రజానీకానికి బ్రిటిష్ రాజకుటుంబంపై గల భ్రాంతిని పటాపంచలు చేసింది. రాజకుటుంబం ఇంటికొచ్చిన కోడలిపై ఎంత దయావిహీనంగా ప్రవర్తించగలదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. తానూ తప్పు చేశానని, అది కూడా రాజకుటుంబం నుంచి విడిపోయాక ఒంటరితనం భరించలేక తప్పటడుగు వేశానని ధైర్యంగా ఒప్పుకుంది. చార్లెస్ ఎంత చవటో, ఎంత చేతకానివాడు, బ్రిటిష్ సింహాసనం ఎక్కి రాజ్యపాలన చేయడానికి చార్లెస్ తగినవాడు కాదని, అతనికి పరిపాలన దక్షత ప్రజాదరణ లేవని చెప్పేసింది. 2 వారాలు సాగిన ఈ ఇంటర్వ్యూతో యావత్ ప్రజానీకం డయానా పక్షం తిరిగారు. చార్లెస్ పైన, ఆఖరికి రాణి ఎలిజబెత్ మీద కూడా బ్రిటిష్ ప్రజలు ఆగ్రహం, అసంతృప్తి వెల్లడి చేశారు. డయానా ఇచ్చిన ఈ టీవీ ఇంటర్వ్యూని బకింగ్హామ్ ప్యాలెస్లోని ప్రతి ఒక్కరూ, క్వీన్తో సహా అందరూ చూసి, ఉగ్రనరసింహరూపం దాల్చి అప్పటిదాకా విడాకులకు అనుమతివ్వని రాణి ఎలిజబెత్ చార్లెస్ డయానాలు విడాకులు పొందడానికి ఒప్పుకుంది. డయానా, చార్లెస్ ఇద్దరూ చట్టప్రకారం విడాకులు పొందారు. పిల్లల్ని చూడగల హక్కు, అధికారం ఉన్న డయానా పిల్లల్ని పార్కులకి, ఐస్ క్రీం పార్లర్లకి, సినిమాలకి, షాపింగ్కి వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్లని సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి తిరగనిస్తుంటే రాజకుటుంబీకులకి పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్టుండేది. కాబోయే రాజు ఇలా మామూలు పిల్లల్లా లండన్ వీధుల్లో తిరగటమా అని గునుపు. కానీ డయానాను అడ్డుకునే అధికారం వారికి లేదు. చట్టప్రకారం తల్లికి పిల్లల్ని తనతో పాటు తిప్పుకునే హక్కుంది. పిల్లలతో సామాన్య ప్రజల మధ్య తిరగటంతో డయానాకి, ప్రజలకి మధ్య ఆరాధన, అభిమానం పెరిగిపోతున్నాయి. ప్రిన్సెస్ డయానా ప్రజల మనిషి, సామాన్య ప్రజల హృదయరాణి. ప్రిన్స్ చార్లెస్లా రాజభవనంలో నక్కి కూర్చునే ముంగి కాదు అన్న పేరు పడింది. డయానా రాజకుటుంబాన్ని బాహాటంగా నిందించి తనకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని ధైర్యంగా ఒప్పుకోవడంతో రాణి ఉగ్రరూపం ధరించడమే కాక ఆమెకున్న బిరుదులు, రాజలాంఛనాలు తీసేసింది. రాజభరణం కూడా కొంత తగ్గించింది. అయితే ఈ పనుల వల్ల డయానాకి గల ప్రజాదరణ, న్యూస్ పేపర్లలో ఆమెకి గల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. డయానాకి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పెరిగాయి. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా సహాయపడాలన్న ఆమె తపన. అన్ని దేశాలు మందుపాత్రలని బహిష్కరించాలని, ఈ మందుపాత్రల వల్ల లక్షలాది మంది ప్రజలు చనిపోయి లక్షల సంఖ్యలో అమాయకులైన వారు వికలాంగులవుతున్నారనే ఉద్యమం. డయానాని ప్రిన్సెస్గా కాక మనసున్న వ్యక్తిగా ప్రపంచం గుర్తించడం ఆరంభించింది. ఆమెకి గల అసంఖ్యాక గౌన్లని వేలం వేసి ఆ డబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడం ప్రజలు మెచ్చుకుని ఆమోదించారు. ప్రపంచవ్యాప్తంగా డయానా చేస్తున్న సాంఘిక కార్యక్రమాల ముందు ప్రిన్స్ చార్లెస్ సంక్షేమ కార్యక్రమాలు సోదిలోకి రాకుండా పోయాయి. ఈ ప్రజాహిత కార్యక్రమాల మధ్య డయానా మళ్లీ పెళ్లి చేసుకుంటుందని, ఆమెకు ఒక కోటీశ్వరుడితో సంబంధం ఉందని ఆ బిలియనీర్తో ప్రేమగాథలు వినిపించసాగాయి. చార్లెస్ కూడా అతని ప్రేయసి కెమెల్లా విడాకులు పొంది సిద్ధంగా ఉంది కాబట్టి ఆమెని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడన్న వార్తలు. అందుకు రాణి అనుమతించలేదని ఖండన. కెమెల్లాని మటుకు చార్లెస్ వదల్లేదు, వదల్లేకుండా ఉన్నాడు. ఇట్లా వదంతులు, వార్తలు దూదిపింజెల్లా గాల్లో ఎగురుతున్న సమయంలో ఇటీవల 31 డయానా ప్యారిస్లో కార్ యాక్సిడెంట్లో దుర్మరణం పొందింది. ఆ కారులో ఆమె ఫ్రెండు, బిలియనీర్ దోడీ కూడా ఉన్నాడు. అతను, ఆమె ఇద్దరూ డ్రైవర్తో పాటు చనిపోయారు. డయానా మరణానికి కనీ వినీ ఎరగని రీతిలో ప్రపంచం స్పందించింది. ఆమె జ్ఞాపకార్థం 100,000కి పైగా పూలగుత్తులు ఆమె ఇంటి గేట్ల ముందుంచారు. ఆ పూలగుత్తుల గుబాళింపు లండన్ నగరాన్ని చుట్టబెట్టిందట. ఆ పూలగుత్తుల్ని తొలగించడానికి 2 రోజులు పట్టిందట. ఆమె ఆఖరి దర్శనం కోసం ప్రజానీకం 24 గంటలు రాత్రంతా మంచులో, చలిలో గడిపారట. డయానా బతికున్నప్పుడు రాజకుటుంబీకులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆమె మరణం కూడా బ్రిటిష్ సింహాసనాన్ని ఒక్క ఊపు ఊపింది. ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి రాజలాంఛనాలతో భౌతిక కాయాన్ని ఊరేగించక్కర్లేదు అన్నారు. అంతేకాదు, రాజకుటుంబీకులు, క్వీన్తో సహా డయానా మరణానికి సంతాపం తెలపలేదు. భర్త శవపేటిక తీసుకొచ్చాడే తప్ప అత్తగారు కానీ మామగారు కానీ రాలేదు. దాంతో బ్రిటిష్ పౌరులకి అమిత ఆగ్రహం, ఆక్రోశం కలిగింది. బకింగ్హామ్ ప్యాలెస్ మీద జెండా అవనతం చేయటానికి పట్టుపట్టారు. క్వీన్ సెలవులకు వెళ్ళింది, బకింగ్హామ్ ప్యాలెస్లో లేదు కాబట్టి అక్కడ జెండా ఎగరకూడదు, అది సంప్రదాయం కాదు అన్న వాదన ప్రజలు వినే స్థితిలో లేరు. డయానా ద్వారా బ్రిటిష్ ప్రజలు కొద్ది కొద్దిగా తిరగబడి తమ శక్తిని ప్రదర్శించడం నేర్చుకున్నారు. ప్యాలెస్ మీద జెండా అవనతం చేయటమే కాదు, డయానా శవపేటిక వెళ్తున్నప్పుడు ఎలిజబెత్ రాణి వినమ్ర సూచకంగా తన తల దించుకుంది. డయానా మాజీ భర్త ప్రిన్స్ చార్లెస్, కొడుకులు, మామగారు, తమ్ముడు స్పెన్సరు కాలినడకన శవపేటిక వెనక చర్చిదాకా వెళ్లడం కోట్లాది మంది ప్రజలు తిలకించారు. బ్రిటిష్ చరిత్రలో ఇంతమంది కన్నీటి వీడ్కోలివ్వడం ఎక్కడా ఎప్పుడూ జరగలేదట. డయానా భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి దూరంగా అందరికీ అందుబాటులో ఉండే చోట ఖననం చేశారు. డయానాని ఇన్ని హింసలు పెట్టిన ప్రిన్స్ చార్లెస్ సింహాసనం ఎక్కి ప్రజల్ని పాలించగల అర్హత కోల్పోయాడు. డయానా పెద్ద కొడుకైన విలియంని ఎలిజబెత్ తర్వాత రాజ్యానికి వారసుడిగా చేయాలని బ్రిటన్లో ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు, తన విచారాన్ని క్వీన్ వ్యక్తం చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా ఉందని, పరిస్థితులు ఇలా ఉంటే బ్రిటిష్ రాచరికానికే ముప్పు వచ్చే పరిస్థితులు రావచ్చని బ్రిటిష్ ప్రధాని ప్యాలెస్ బృందం అంతా కలిసి క్వీన్ చేత బకింగ్హామ్ ప్యాలెస్ డాబా మీద నుంచి ప్రత్యేక టీవీ ప్రసారం ఏర్పాటు చేశారు. ఇది బ్రిటన్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. క్రిస్మస్కి క్వీన్ కుర్చీలో కూర్చొని శుభాకాంక్షలు తెలుపుతారే తప్ప ఆమె టీవీలో ఇలా ఎన్నడూ ఒక్కరితే కనబడి ప్రసంగించలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డయానా చేసిన సమాజ సేవకి తమ వంతుగా దేశదేశాలు కలిసి 35 కోట్ల రూపాయలు విరాళాలు అందజేశాయి. ఆమె చనిపోయినప్పుడు పాడిన గీతన్ రికార్డుల అమ్మకాల్లో 10 కోట్లొచ్చిందట. డయానా పేర స్టాంపులు వేయాలని, ఆమె స్మృతి చిహ్నంగా పెద్దెత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా, చార్లెస్ కెమెల్లాని వివాహం చేసుకోవడం ఎండమావుల వంటిదేనని తేలిపోయింది. కెమెల్లాని చార్లెస్ వివాహం చేసుకుంటే సింహాసనం పోవటమే కాదు, ప్రజల ఆగ్రహానికి వ్యతిరేకతకి గురవుతాడన్నది నిర్వివాదాంశం. డయానా బతికినంతకాలం సామాన్య ప్రజానీకపు హృదయరాణిగా బతికింది. ఆమె మరణంతో ఆ స్థానం ఇంకా సుస్థిరమైంది. బ్రిటిష్ ప్రజానీకంలోని స్తబ్దత పోగొట్టి నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చిన యువతి డయానా. రాజవంశపు పునాదులు కదిలించగల మానసిక శక్తి పొందిన వ్యక్తి డయానా. అందుకే డయానాని అనధికార రాయబారి, అనఫీషియల్ అంబాసిడర్ అన్నారు.